ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಗರುಡ ಪುರಾಣ ಅತ್ಯಂತ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧಲತೋ ಬಿಟ್ಟಿರೋ ಭಕ್ತರಂದರಿಗೆ ಅನೇಕ ಮಂಗಳಾಶಾಸನಗಳು. మనం ఇప్పుడు 50వ అధ్యాయంలో ఉన్న సదాచారములు అనే విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ ఆచారాల్లో భాగంగా స్నానములు 6 రకాలని చెప్పాను మీకు. అందులో 1 బ్రాహ్మం, 2 ఆగ్నేయం, 3 వాయవ్యం. ఈ 3 స్నానములు ఎలా చేస్తామో స్పష్టంగా వివరించాను. ఇవాళ 4వ స్నానం, దివ్య స్నానం గురించి తెలుసుకుందాం. ఇంకా దివ్యము, వారుణము, యౌగికము అని 3 విధాల స్నానాలు ఉన్నాయి. అందులో దివ్య స్నానం అంటే ఏమిటో తెలుసుకుందాం. సూర్యుడికి దివ్యుడు అని పేరు. సూర్యభగవానుడి కిరణములు అత్యంత పవిత్రములేనివి. సూర్యుడు ప్రత్యక్ష దేవత, నారాయణ స్వరూపుడు ఆయన. ఆయనలో అనేక జీవశక్తులు ఉన్నాయి. సూర్యుడు అనేవాడు ఒకడు లేకపోతే ఈ చరాచర జగత్తంతా ఎప్పుడో నశించిపోయేది. సూర్యభగవానుడి యొక్క కిరణములు ఎంత గొప్పవో అంత ప్రమాదం కూడా తెచ్చిపెడతాయి. సూర్యుడు తగినంత ఎండ మనకిస్తే ఆ ఎండ వల్ల ఆరోగ్యం వస్తుంది. ఈ ఎండ ఉండవలసినంత కంటే తక్కువ ఉన్నా ప్రమాదం తెచ్చిపెడుతుంది, ఎక్కువ ఉన్నా ప్రమాదం తెచ్చిపెడుతుంది. బాగా తీవ్రమైన ఎండలోకి వెళ్ళినా మనవల వాడిపోతాం, తద్వారా ప్రాణానికి హాని అవుతుంది. అసలు బొత్తిగా ఎండ లేకపోయినా ప్రపంచంలో ఉన్న జీవులకు అనారోగ్యం వస్తుంది. అటువంటి పరమాత్ముడు మన కోసం తన కిరణముల స్నానం అనే ఒక ప్రక్రియ పెట్టాడు. అంటే ఏమిటనమాట, సూర్యుడు ఉదయిస్తున్నప్పటి నుంచి 2 గంటల వరకు, అనగా ఉదాహరణకి వాడు సూర్యోదయం 6 గంటలకి అని ఇచ్చారు అనుకుందాం. పంచాంగంలో ఈ పూట సూర్యోదయం ఎంత అని చెప్తారు కదా, 6 గంటలకి సూర్యోదయం. అదే ఈ వేసవకాలంలో అయితే ఒక్కోసారి 5:20కి, 5:30కి, 5:40కి కూడా సూర్యోదయాలు ఉంటాయి. ఈ సూర్యోదయ సమయం నుంచి వరుసగా 2 గంటల పాటు సూర్యకిరణములలో అపూర్వమైన అమృత శక్తి ఉంటుంది. మృతము అంటే చచ్చుట, అమృతము చావకుండా ఉండుట. మనల్ని జీవింపచేసేటటువంటి శక్తి సూర్యకిరణములలో ఉదయం పూట 2 గంటలు ఉంటుంది. అందువల్ల సూర్యోదయం 6 అయితే 6 గంటల నుంచి 8 దాకా, 5:30కి సూర్యోదయం అయితే 7:30 దాకా ఉన్న సూర్యకిరణములు మన శరీరంలో కాంతిని పెంచుతాయి, బలం పెంచుతాయి, బుద్ధి బలాన్ని పెంచుతాయి, తేజస్సు పెంచుతాయి, మంచి మంచి ఆలోచనలు ఇస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట, స్నానం అయిపోయాక కానీ, స్నానం అవని క్రితం కానీ ఎప్పుడో ఒకప్పుడు సూర్యకిరణాల్లో కాసేపు నిలబడాలి. నిలబడి భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించి ఆదిత్యునికి నమస్కరించాలి. అప్పుడు సూర్యకిరణములు మనలో ప్రసారం అయిపోతాయి. ఈ సూర్యకిరణములలో కాసేపు నిలబడి సూర్య, ఆదిత్య, పూష, ఖగ అంటూ సూర్యుడి యొక్క నామస్మరణం చేయడాన్ని దివ్య స్నానం అంటారు. అంటే ఎండలో స్నానం అనమాట. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ వాడు సమ్ బ్యాత్ అంటున్నారు. ఇవాళ బోడి బ్యాత్ బాత్ అని వీడు చెబుతున్నవన్నీ ఏనాడో మహానుభావులు మన పురాణాల్లో చెప్పారు. ఆనాడు దివ్య స్నానం అన్నారు. వాళ్ళు చెబితే పురాణాల్లో చెప్పారట, అందులో ఏమున్నాయి అని వెకిలిగా తిరస్కరిస్తున్నాం. అదే ఇప్పుడు వీళ్ళు ఎవడన్నా సన్ బ్యాత్ అంటే అప్పుడు ఓహో అని సంకల్పం కొట్టుకుంటున్నాం. చూసారు ఎంత తేడా మనకి. ఇప్పటికి కూడా అమెరికా లాంటి చోట కొంతమంది వాళ్ళకి తక్కువగా వస్తుంది కనుక వేసవకాలం, తక్కువ కాలమే ఎండలు ఉంటాయి కనుక. అందులో ఇంగ్లాండ్ అయితే చెప్పారు కదా వాళ్ళు, ఈ సూర్యుడి యొక్క ఎండలో కాసేపలాగా గుడ్డలు, ఇంత గుడ్డలు కట్టుకుని, బొత్తిగా అసలు గుడ్డలు ఇప్పుకోకూడదు ధర్మం కాదు కనుక, చిన్న చిన్న గుడ్డలు కట్టుకుని అలా ఉండి ఒక అరగంట మొహం మీద గుడ్డలు కప్పుకొని నానాయాత్ర పడిపోయి ఆ కిరణములు శరీరంలోకి వెళ్ళేలా చూసుకుంటారు పాపం వాళ్ళు. వాళ్ళలో కూడా జ్ఞానం వచ్చింది. మన భారతీయుల యొక్క సంస్కృతి, భారతీయుల యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుస్తుంది. మనం ఆ బాధపడక్కర్లా. భగవంతుడి దేవుడు మనకి ఇంచుమించుగా సంవత్సరం పొడిగితే ఎండే ఉంటుంది. ఉన్న ఎండ కాక కొత్త ఎండ కూడా మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు భారత కాలమానంలో 2 ఋతువులు మిగిలాయి. 1 వేసవి, 2 మండు వేసవి. సమ్మర్, సూపర్ సమ్మర్. పూర్వం చక్కగా వర్ష ఋతువు అని ఉండేది, శిశిర ఋతువు అని ఉండేది. ఏ ఋతుధర్మం ఆ ఋతుకాలంలో ప్రవర్తిల్లేదు. ఇప్పుడు ఋతుధర్మాలు లేకుండా పోయాయి కదా. వసంత ఋతువులో వసంత ధర్మాలు కనపడడంలా, గ్రీష్మ ఋతువు ఎప్పుడు గ్రీష్మ ఋతువే కనపడుతుంది. పూర్వం వర్ష ఋతువు వచ్చిందంటే శ్రావణ భాద్రపదాలు అద్భుతంగా వర్షాలు కురిసేవి. ఇప్పుడు లేవు, తుఫాను వర్షాలు తప్ప ఒరిజినల్ వర్షాలు లేవు. ఇక శరత్కాలం అనే ఆహ్లాదత్వమే ఇక లేకుండా పోయింది. ఇంత ఏమిటండి, హేమంత ఋతువు అంటే శరీరం కసకసకస వణికిపోవాలి కదా. అటువంటిది మార్గశిరము పుష్యము ఈ రెండు మాసాల్లో కూడా ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాం. శిశిర ఋతువులు ఆకులన్నీ రాలిపోయేవి, కాస్త చలి ఉండేది, కొంచెం చిటపటి అంటే ప్రారంభమయ్యేది. ఇవేమి ఇప్పుడు లేకుండా పోయాయి. కారణం వాతావరణం భయంకరమైన కాలుష్యంతో నిండిపోవటమే. ఈ కాలుష్యం మనం చేజేతులారా తెచ్చుకుంటున్నాం. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఉదయం పూట మాత్రం సూర్యుడి ఎండలో కాలుష్యం ఉండదు. మళ్ళీ సూర్యుడు అస్తమించే ముందు 2 గంటల నుంచి కూడా సూర్యకిరణములలో కాలుష్యం ఉండదు. అంటే ఉదాహరణకి సూర్యుడు 6:30కి అస్తమిస్తాడు అనుకుందాం. అలాంటప్పుడు 4:30 నుంచి సాయంత్రం 6:30 మధ్యలో ఉండే కిరణములలో అత్యంత పవిత్ర జీవకణాలు ఉంటాయి. భగవంతుడు సృష్టి, స్థితి, లయము అని 3 పనులు చేస్తాడు. అందులో స్థితి అంటే పోషించుట, జాగ్రత్తగా ఉంచుట అని అర్థం అనమాట. అందుకే భగవంతుడు స్థితి కారకుడు అన్నాం అంటే అర్థం ఏంటనమాట, మనందరినీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. ఎలా అన్నం పెట్టి రక్షించాలో అలా రక్షిస్తాడు. రక్షకుడు, పోషకుడు అని అర్థం అనమాట. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వచ్చే కిరణాలలోను, ఉదయం పూట సూర్య కిరణాలలోను మనల్ని పోషించే శక్తి ఉంటుంది. అందువల్ల ఏం చేయాలన్నమాట, సాయంత్రం కూడా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కాసేపు ఎండలో తిరగాలి. ఆ తిరుగుతున్నప్పుడు కూడా వ్యర్థంగా తిరగకుండా మధ్య మధ్యలో నారాయణ, సూర్యనారాయణ, ఆదిత్య అంటూ నామస్మరణం చేయాలి. అప్పుడు ఆ సూర్యకిరణములు మనని ఆపాదమస్తకం అనుగ్రహిస్తాయి, మన శరీరంలో చేరతాయి, మెదడులోకి చేరతాయి, ఉదరంలోకి చేరతాయి, జీర్ణశక్తి పెరుగుతుంది, అజీర్ణ వ్యాధులు తొలగిపోతాయి, మన శరీరంలో ఉన్న మలినములన్నీ చెమటల ద్వారా బయటికి పోతాయి, మన శరీరం అత్యంత పవిత్రమై ఆరోగ్యవంతమై ఉంటుంది. ఈ స్నానములకు ఏమని పేరు, దివ్య స్నానం అని పేరు. దివ్యస్నానం సంవత్సర కాలం చేసినటువంటి వాడు నరకమునకు మాత్రం వెళ్ళడు, అయితే ఉత్తమ లోకాలు కడతాడు, లేదా నరక శిక్షణ అనుభవించకుండా ఏదో చిన్న చిన్నక కనీసం కిన్నర లోకాలు లేక ఇంద్రాది లోకాలకు వెళ్ళగలుగుతాడు. మొత్తం మీద సూర్యస్నానం, దివ్యస్నానం చేసిన వాడు మాత్రం మాట వరసకు కూడా యమలోకానికి వెళ్ళాడట. అందుకని సూర్యస్నానం చేయండి అన్నారు. ఇంకో విశేషం చెప్పనా, అసలు స్నానము చేయకుండా ఏ పని చేయకూడదని చేస్తాం. ఒక్కొక్కళ్ళకి వార్ధక్యం వల్ల కానీ, జ్వరాదుల వల్ల కానీ, అనారోగ్యాల వల్ల కానీ, జలుబుల వల్ల కానీ స్నానం చేస్తే పడదు. అటువంటిప్పుడు ఏం చేయాలో తెలిసిన, కించిత్ కాలం ఎక్కువసేపు కూడా కల కాసేపు ఎండలోకి వెళ్ళి, సూర్యదేవ అందరిలాగా నేను తలారా స్నానం చేయలేకపోతున్నాను, తలకి స్నానం చేయలేకపోతున్నాను, జపం చేద్దామంటే స్నానం చేయకుండా చేయకూడదని పెద్దలు చెబుతున్నారు. పద్మాగర్ గారు గరుడ పురాణం చెప్పినప్పుడల్లా స్నానం చేయనివాడు అశుచి అంటున్నారు. నేనేమో స్నానం చేస్తే అనారోగ్యాలు గురవుతారు ఇప్పుడు, కాబట్టి కాసేపు ఎండలో నిలబడుతున్నాను అని నిలబడి లోపలికి వచ్చేస్తే వాడు స్నానము చేసినటువంటి పుణ్యం పొందుతాడు. అప్పుడు జపం చేసుకోవడానికి పనికి వస్తాడు. నేను చెప్పేది కనీసం కదలగలిగేవాడికి, బొత్తిగా మంచం పెట్టేసి ఆ మంచం మీదే సమస్తం విసర్జిస్తున్న వాడికి ఇవేవి సన్ బ్యాత్తు లేదు, మూన్ బ్యాత్తు లేదు పాపం. కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడే ఇవన్నీ చేయాలండి. శరీరంలో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే ఈ దివ్య స్నానాలు, వాయవ్య స్నానాలు, ఆగ్నేయ స్నానాలు ఇవన్నీ మన శరీరంలో ఓపిక ఉన్నప్పుడే చేయాలట. చాలామంది యొక్క లక్ష్యం ఏంటంటే ముసలివాడం అయిపోయాక అప్పుడు యాత్రలు కడదాం, అప్పుడు పురాణం విందాం, ఒంట్లో ఓపుకున్నప్పుడు మాత్రం సీరియల్స్ చూద్దాం లేదా పిచ్చి పిచ్చి వాట్సాప్లు చూసుకుందాం అనుకుంటాడు. పాపం ఒంట్లో ఓపుకున్నప్పుడు సీరియల్ చూసి చూసి సీరియల్ చచ్చిపోతాడు. వీడు సీరియల్గా నరకంలో ఒక్కొక్క కొండల్లో పడతాడు. ఈ శిక్షణ అయ్యాక భూమి మీద వెళ్ళి సీరియల్గా కుక్క, పంది, నక్క ఇలాంటి జన్మలు ఎత్తుతాడు. ఇదిగో మా పక్కనే ఉన్నారండి చక్క పాపం, పందులు పెంచేవాళ్ళు. వాళ్ళు రోజు 2-3 మందులు పట్టేసేస్తుంటారు. అవేమో గుర్రు గుర్రు అని గంటలు గంటలు ఏడ్చేస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే కూర్నిల్లిపోతుంది అనమాట పక్కన, దద్దరిల్లిపోతుంది మా గుడి కూడా. ఆ వాటి మూతి కాళ్ళు బతికొండగా కట్టేసి దాన్ని పక్కన పారేస్తారు. అది గుర్రు గుర్రు అని అరుస్తుంది, బతికొండగా దాన్ని పూలు కలిసి చంపేస్తున్నారు. భగవంతుడి కథలు వెనక చెప్పిన దివ్య స్నానం వంటి స్నానాల్లో ఒక్కనాడు ఏ స్నానము ఆచరించక, తీర్థయాత్రలు చెయ్యక, పురాణములు వినక, ధర్మకార్యములు చెయ్యక జీవితాన్ని వ్యర్థపరుచుకునే వాళ్ళంతా ఇలా రాబోయే జన్మలు ఇలా పందులుగా, కుక్కలుగా, నక్కలుగా, మేకలుగా, గొర్రెలుగా పుట్టి పాపం క్రూరంగా మనుషులు చంపేస్తూ ఉంటే అల్లాడిపోయి తచ్చి వాడు పొట్టల్లోకి పోయి ఆహారం అయిపోతాయి. అందుకే జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దివ్య స్నానం చేసి తీరాలి. ఒక్కసారి కాకపోతే రెండుసార్లైనా, పదే పదే చెబుతున్నాను, సంవత్సర కాలం ఈ దివ్య స్నానం అంటే సూర్యకిరణాలలో స్నానం చేసినటువంటి వాడు నరకమును చూడడు, యమధర్మరాజు గారికి అతిథిగా పెడతాడు తప్ప యముడి దగ్గర శిక్షను అనుభవించడానికి నేరము చేసిన వాణిగా వెళ్ళాడు. నేరస్తుడనే పదం వాడకండి సుమా, నేరము అనేది తెలుగు పదం, స్థా అనేది సంస్కృతం. తెలియక మనవాడు నేరస్తుడు, నమ్మకస్తుడు ఇలాంటి పదాలు వాడతారు, అంటే మేము వాడకూడదు. పాప సామాన్య ప్రజలకి భాషతో సంబంధం లేని వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడినా పర్లేదు, కానీ పండితులు మాత్రం సంస్కృతాన్ని తెలుగుని తెలుసుకుని నడపాలన్నమాట. ఇక దివ్య స్నానం అయిపోయాక తర్వాత స్నానం వారుణ స్నానం. వరుణుడు జలాధిదేవత, ఆ జలాధిదేవత దేనికి అధిదేవత? జలానికి. కాబట్టి నీళ్లలో స్నానం చేయడానికి వారుణ స్నానం అన్నారు. నదులలో, కాలువలలో, చెరువులలో, నూతులలో స్నానం చేయడాన్ని వారుణ స్నానం అంటారు. మళ్ళీ వీటిల్లో కూడా ఉత్తమ స్నానం సముద్ర స్నానం. ఉత్తమోత్తమ స్నానం నదీ స్నానం. అంటే నదులు స్నానం సముద్ర స్నానం కంటే గొప్పదండు, ఎందుకంటే నదుల యొక్క నీళ్లలో జీవశక్తి ఎక్కువ ఉంటుంది సముద్ర స్నానం కంటే. అందువల్ల ఉత్తమము, ఉత్తమోత్తమం, ఉత్తమోత్తమాన్ని సంస్కృతంలో అనుత్తమం అని కూడా అంటారు. కొంచెం జాగ్రత్త వినవలసింది ఏంటంటే, ఉత్తమ చాలా గొప్పవాడు, అనుత్తమ ఇక ఇంతకంటే గొప్పవాడు లేడు అని అర్థం అన్నమాట. అన్ అనేది చేరితే నైతత్పురుషం కదా, కాబట్టి వ్యతిరేకం రావాలి. ఇష్టము, అనిష్టము. అనిష్టం అంటే ఇష్టం లేకపోవడం, కానీ ఒక ఉత్తమ శబ్దం దగ్గరికి వచ్చేసరికి అనుత్తమ అంటే ఉత్తముడు కానివాడని కాదు అర్థం. ఇతని కంటే మరొక ఉత్తముడు లేడు అంటే ఇతడే ఉత్తమోత్తముడు, సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. అందుకే విష్ణు సహస్రనామంలో అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ అని విష్ణువుకి అనుత్తముడు అని పేరు. అంటే ఆయన కంటే మరొకడెవడు గొప్పవాడు లేడు అని అర్థం అన్నమాట. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, సముద్ర స్నానం ఉత్తమం, నదీ స్నానం అనుత్తమం, అంటే ఉత్తమోత్తమం అన్నమాట. ఆ తర్వాత స్నానం కాలవ. కాలవలో కూడా ప్రవాహం ఉంటుంది కనుక అది మంచిదే. హాయిగా మా చిన్నప్పుడు ఆ గణపురంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా గోదావరి కాలవలో వెళ్ళిపోతూ ఉంటే ఆ కాలంలో యువతలో చోతలకి తెగ ఈత కొట్టేసేవాడు, దర్జాగి ఇదేసేవాడు. ఈతే శరీరానికి బలం వస్తుంది, కాంతి వస్తుంది. అసలు కాలంలో ఆ రోజుల్లో స్నానం చేసిన వాడికి దురదలు ఉండేవిటండి, శరీరం చర్మం స్నిగ్ధంగా ఉండేది. ఇప్పుడు వాటర్ ట్యాంకుల్లో నీళ్లు 3-5 రోజులు 4-5 రోజులు నిలవ పెట్టుకొని ఆ నీళ్ళే కుళాయిల్లోంచి బకెట్లలోకి పట్టుకొని దానితో స్నానం చేస్తే ఈ బకెట్ నీళ్లు మనల్ని ఇక్కట్ల పాలు చేస్తున్నాయి, రోగాలలో బాగా నలిగిపోయేలా చేస్తున్నాయి. నిలవ నీరు మంచిది కదా. అసలు సదాచారాల్లో నిలువ ఉన్న నీటిలో స్నానం చేయడం, నిలవైపోయిన నీరు తాగడం అత్యంత ప్రమాదం అని చెప్పారు. అది మనకి తెలుస్తున్నది, కుళ్ళిపోయిన నీళ్లు, ట్యాంకుల్లో ఉన్న నీళ్లు, అందులో బ్లీచింగ్ పౌడర్ కలిపేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే జుట్టు ఊడిపోదు, ఒళ్ళంతా దురదల పట్టవు, అబ్బా అబ్బాని కోక్కోకుండా ఉంటావు ఇలాగిలాగా. అదే చక్కగా ప్రవాహ జలంలో స్నానం చేస్తే ఎంత మంచిది. నేను చెప్పేది వన్ సపరేటివ్. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందనమాట, ఒక 15 ఏళ్లుగా కాలువల నీళ్ళల్లోకి ఫ్యాక్టరీల్లోంచి వచ్చే మలాన్ని విడిచిపెడుతున్నారు. ఫ్యాక్టరీలో ఉన్న వ్యర్థ పదార్థాలని కాలువల్లో గోదావరి పొడి చేశారు, లేదంటే గోదావరి నీళ్ళలో విడిచిపెట్టారు. ఆ మధ్యన గంగని పొడి చేశారు. మహానుభావుడు మోడీ గారు వచ్చాక గంగానది ప్రక్షాళన అయ్యి హాయిగా స్నానం చేయగలుగుతున్నాం. ఒకప్పుడు మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో మేము పురాణానికి వెళ్ళాం, అంటే మన జనాన్ని తీసుకునే తీర్థయాత్రలు పెడుతూ అక్కడ కూడా ఉజ్జయినిలో పురాణం చెప్పడానికి క్షిప్రా నదీ తీరంలో 7 రోజులుండి శివపురాణం చెప్పాను. అప్పట్లో క్షిప్రా నదిలోకి అడుగు పెట్టడం అంటే అంతకంటే డ్రైనేజీలో దూకితే మంచిది అనిపించింది, అంత భయంకరంగా ఉండేది. వాటర్ బాటిల్స్తో, ప్లాస్టిక్తో, మూలికితో, గొడ్డలతో, రామరామ ఇదే క్షిప్రా నది అనిపించింది. క్షిప్రా నదిలో స్నానం చేస్తే క్షిప్రకాలంలో నరకానికి పోతాం అనిపించింది. హడిలిపోయాం స్నానం చేయడానికి. కానీ 2014 నుంచి క్షిప్రా నదికి వెడితే హాయిగా స్వర్గంలో మందాకిని నదిలో స్నానం చేసినట్టుగా ఉంటుంది. ఆ నది శుభ్రంగా ప్రక్షాళన అయిపోయింది, ప్రవాహం బాగుంటుంది. హాయిగా చల్లని నీళ్లలో స్నానం చేస్తే జీవశక్తి లోపలికి పెడుతుంది. గంగానదిలో, కాశీలో మా ఆశ్రమం దగ్గర ఉన్న రేవులో స్నానం చేస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందండి. కాబట్టి నదులు వెళ్ళి దైవానుగ్రహం వల్ల కొంతమంది మహానుభావులు బాగు చేస్తున్నారు. ఈ నదుల నీళ్లు చాలా పవిత్రమైనవి. ఆ నదుల నీళ్లలో నుంచి కాలువలు తవ్వారు కనుక కాలువ నీళ్లు కూడా బాగానే ఉంటాయి. కలుషితం అయిపోతే నేనేం చేయలేను, కానీ బాగున్న నీళ్లలో స్నానం చేయండి. అందులో మురికి ఫ్యాక్టరీలు కలిసిపోతే అందులో స్నానం చేయకుండా ఉండడమే మంచిది. అటువంటిప్పుడు మాత్రం నూతి నీళ్ళో బోరు వాటరో చేయండి. ఈ బోరు వాటర్ కూడా మీరు ట్యాంక్కి ఎక్కించేటప్పుడు ట్యాంకులో నీళ్ళు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. వారుడి స్నానంలో తాజాగా ఉన్న నీళ్లతో స్నానం చేయటం ఉత్తమం అని చెప్పారు. ఎక్కువ రోజులు నిల ఉంటే మంచిది కాదు. పాపం కొన్ని దేశాలలో ఎన్నో రోజుల పాటు ఒకే నీరు ట్యాంకులో నిలబెట్టు స్నానం చేయాల్సిన కర్మ ఉంటుంది. అక్కడ మంచి నీళ్ళు దొరకవు. అప్పుడు ఏం చేయాలి? ఉదాహరణకి కొన్ని అరబ్ కంట్రీస్లో నీళ్లు దొరకవు. దొరక్క ఓ ట్యాంక్ నీళ్లు దొరికితే ఆ ట్యాంక్ నీళ్లు మాకు తాజా నీళ్లు కావాలండి గురువు గారు, నిల నీళ్లలో స్నానం చేయొద్దన్నారండి, కాబట్టి స్నానం మానేస్తూ ఉంటే కుదరదుగా. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే నీరు ఎంత నిలువ ఉన్నా అందులో దర్భలు 6 కానీ 3 కానీ వేస్తే ఆ నీరు అత్యంత పవిత్రం అయిపోతుందట. నిలవ ఉన్న నీరు కూడా దర్భలు పడితే అది పవిత్ర జలంగా మారుతుంది. కాబట్టి గతి లేనప్పుడు దర్భలు వేసుకోండి. ఒక దర్భ పట్టుకెళ్ళి దాచుకోవడం పెద్ద కష్టం కాదు కనుక పెద్ద పెద్ద కాకపోతే చిన్న చిన్న ముక్కలు చేసుకుని అందులో వేసుకోండి. ఆ దర్భే మళ్ళీ మళ్ళీ వాడుకోండి. మొత్తం మీద సముద్రములో కానీ నదులలో కానీ కాలువలలో కానీ నూతులలో కానీ మొత్తం మీద వాటర్ ట్యాంకులో ఉన్న నీళ్ళలో కానీ ఉదయం పూట స్నానం చేయాలి. ఇది వారుల స్నానం. ఈ స్నానం ఎలా చేయాలి? నీళ్లున్నాయని ఉడుంగులు మొలవడం కదట. స్నానానికి వెళ్ళినప్పుడు ఆ జలానికి నమస్కరించాలి. వరుణదేవ, ఈ జలం నీ స్వరూపం, నువ్వు జలానికి అధిష్టాన దేవతవి, ఈ నీళ్లతో స్నానం చేసి నేను జీవశక్తి పొందుదాం అనుకుంటున్నాను అని నమస్కరించి బాత్రూములో ఉన్న నీళ్లు స్నానం చేయండి. అదే నూతిలోకి వెళ్ళినప్పుడు ఆ నూతి నీళ్ళకి భక్తి శ్రద్ధలతో నమస్కరించి గంగా యమున సరస్వతి స్వరూపమైన ఓ బావి నీ జలాలతో స్నానం చేస్తున్నానని చెప్పండి. కాలువలు నదుల్లోకి వెళితే ఇంకా అదృష్టం కనుక హాయిగా నీళ్లు నెత్తిమెత్తలుకుని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యశ్వరేత్కొండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని మంత్రం చెప్పుకొని అప్పుడు స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు ఎప్పుడు ముందు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం పూర్తిగా రాకపోయినా మీ గోత్రము పేరు, మీరు స్నానం చేస్తున్న నదియో కాలువో దాని పేరు చెప్పుకొని అప్పుడు స్నానం చేయాలి. భక్తితో అలా స్నానం చేసి 3 సార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని దేవతలకి తర్పణాలు విడిచిపెట్టండి. సంధ్యావందనం గురించి ఎలాగ చెప్పబోతున్నారు కనుక ఇప్పుడు ఇక్కడ ఆ విషయం చెప్పట్లేదు. కానీ ఇలా తర్పణాలు ఇచ్చి అప్పుడు నమస్కారం చేసుకుని ఒడ్డుకు రావాలి. అసలు ఒంటికి బట్టలు కట్టుకోకుండా స్నానమునకు నీళ్లలోకి దిగరాదు. వినుపై చీరలేక సుర విప్రుల అర్చన చేయరాదు, భోజనమునరింపరాదు. పైన వస్త్రం లేకుండా దేవతలను పూజించకూడదు, బ్రాహ్మడికి నమస్కరించకూడదు, ఒంటికి వస్త్రం కట్టుకోకుండా స్నానం చేయకూడదు, నదులలో కాలువలలో ఎప్పుడూ వస్త్రము లేకుండా దిగంబరంగా దిగరాదు. దిగితే మహాప్రమాదం, దానివల్ల వచ్చే కాలంలో నపూంసకుడే పుడతాడు, లేదా ఎడారుల్లో తొండగానో పొడపవుగానో పుడతాడు, అంత ప్రమాదం. ఇంకొక విషయం చెప్పాలి, కొంతమంది పారాయణలు చేయడం మొదలు పెడుతున్నారు ఈ మధ్యకాలం. సుందరకాండ పారాయణలు చేస్తున్నారు, లేదా లలిత సహస్రనామ పారాయణలు చేస్తున్నారు. కోరికలతో ఈ పారాయణములు చేసేవాడు కూడా బాత్రూంలో కూడా దిగంబరంగా స్నానం చేయకూడదు. తువ్వాలు లేకుండా దిగంబర స్నానం బాత్రూంలో కూడా చేయకూడదు, అంటే మహాప్రమాదం. వ్రతస్థులు దిగంబరంగా స్నానం చేయరాదు. నగ్న స్నానమాచరేత్, మేము ఆడవాళ్ళమండి లేక మగవాళ్ళమండి బాత్రూమే కదా అండి అంటే నీవు వ్రతమును చేస్తున్నావు లేక పారాయణం మొదలుపెట్టావు. అలాంటప్పుడు దిగంబరంగా స్నానం చేస్తే దేవతలకు అపచారం అవుతుంది, ఈ ఉపచారాలు పోతాయి, వ్రతాల వల్ల వచ్చే ఫలితం అపఫలితం అవుతుంది అని భగవంతుడు చెప్పాడు. మీకు ఒక రహస్యం చెప్పాలి. కాత్యాయని వ్రతములు ఒక వ్రతం చేశారు గోపికలు. శ్రీకృష్ణుడు తమ భర్త కావాలి అనుకున్నారు, కానీ వాళ్ళు ఏం చేశారు? వస్త్రాలు ఒడ్డును పెట్టి దిగంబరంగా నదిలో స్నానం చేశారు. అందుకే శ్రీకృష్ణుడు వస్త్రాపహరణం చేసి, మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా వస్త్రాలు అపహరించాను, మీ సిగ్గులు అపహరించాను, మీరు నాకు నమస్కరించండి అన్నాడు. కాచాయనీ దేవి కల్లచేయుటకాక ఈ రీతి నోము వారెందు కలరు. భాగవతంలో అద్భుతమైన పద్యం అది. కాచాయనీ దేవికి మీరు ఎంతో అపచారం చేశారు. ఎవరైనా వ్రతం చేస్తున్నప్పుడు వస్త్రములు లేకుండా నీళ్ళలో పడతారా? దానివల్ల మీరు చేసిన వ్రతం వల్ల ఫలితం రాకపోగా అపఫలితం అంటే చెడ్డ రాబోతోంది మీకు. అందుకే మీ వస్త్రాలు అపహరించాను, మీకున్న పాపాలు నేను సేకరించాను అన్నాడు పరమాత్మ. ఆయనకంటే ఏ పాపం పుణ్యం అంటది కనుక అలా సేకరించాడు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా పారాయణములు చేస్తున్నప్పుడు, ప్రత్యేకంగా కోరికలతో చేస్తున్నప్పుడు చిన్న గొడ్డైనా ఒంటి మీద లేకుండా స్నానం చేయకూడదు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. స్నానం చేసి పైకి రాగానే ఈ తడిబట్టలతో ఇంటికి రాకుండా తడిబట్టలు అక్కడ పిండుకుని రావాలి. స్త్రీలకైతే తడిబట్టలతో ఇంటికి వచ్చే అవకాశం ఇచ్చారు, కానీ మగవాళ్ళకి అసలు ఇవ్వలేదు. తడిబట్టలతో ఇంటికి ఎప్పుడు వస్తాం, ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆ తడిబట్టలతో కారుకుంటూ నీళ్ళు ఇంటికి రావాలంట. అందుకే అలా ఆ తడిగుట్టలతో నీళ్లు కారుతున్న గుట్టలతో ఆలయాలకు వెళ్ళకూడదు, ఇళ్ళకి రాకూడదు. అక్కడే బట్టలు మార్చుకుని వాటిని కొత్త పొడి బట్టలు కట్టుకుని రావాలన్నమాట. అలాగే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, స్నానం అయ్యాక చేతులను వస్త్రం టపా టపా ఇలా కొడతారు. కొడితే ఈ నీళ్ళు పక్కవాడి మీద పడతాయి, దానివల్ల మూడు జన్మలు దరిద్రుడై పుడతాడట. సరైన గుడ్డలు లేక, సరైన తిండి లేక అల్లాడిపోతాడు. పరమ దారిద్ర్య జన్మకి మూల కారణం ఏమిటంటే, దారిద్ర్యానికి మూల కారణం ఇదిగో ఈ గుడ్డలు అటు ఇటు ఇతరుల మీదకి నీళ్లు వెదజల్లడమే. కాబట్టి ఎప్పుడు కూడా నీళ్లు అలా వెదజల్లకూడదు. స్నానం చేశాక జుట్టు మీద నీళ్లు కారిపోకుండా తుడుచుకోవాలి ఇవన్నీ నియమాలు. సరే మొత్తం మీద ఏది ఏమైనా వారుణ స్నానం చేయాలి. చేసి ఆ తర్వాత జలాది దేవతకి నమస్కారం చేసుకుని రావాలి. ఇంకా పవిత్ర స్నానం చేసేవాళ్ళకి కొన్ని నియమాలు చెప్పారు. పిప్పలాదుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన జలానికి అధిష్టాన దేవత. అవకాశం ఉంటే ఆయనకి ఇంత ఆహారం ఇవ్వాలి. అనగా నదులలో కానీ సముద్రంలో కానీ స్నానం చేసేటప్పుడు ఒక ఇసుక రేణువో ఇంత మట్టో ఇంత రాయో అందులో వెయ్యాలి. ఈ మధ్యన ఒకడెవడో రాళ్ళు వేస్తే సముద్రం పూడుకుపోతున్నాడు, పూడచ్చుకొని చూద్దాం పిచ్చి కబుర్లు కాకపోతే. మట్టి వేస్తే కాలం పూడుకుపోతుందా? ఎందుకు పూడిపోతున్నాడు ఇసుక రేడు? అలా పూడుకుపోతే గంగానదిలో నేను వెళ్ళి బ్రిడ్జి కట్టేసేవాడిని, ఇప్పుడు మొత్తం గంగంతా పూడి చేసేవాడిని. ఒక్క దెబ్బకి నువ్వు ఎగిరిపోతావు, అందులో వేసిన ఇసుకతో పాటు నువ్వు కూడా దిగుతాను. కాబట్టి ఈ కబుర్లు చెప్పొద్దానండి. పిప్పలాదుడని ఒక మహానుభావుడు ఉంటాడు, ఆ విషయం శివపురాణాది పురాణంలో చెప్పారు. పిప్పలాద సముత్పన్నీయ కృత్యే లోక భయంకరి పషాణంచ లేక మృత్పిండంచ వయాదత్త ఆహారార్థం ప్రకల్పితాం అని చెప్పుకొని, లేదా శ్లోకం చెప్పుకోలేకపోతే ఒక్క పెసరైన ఇంత బట్టి అందులో వెయ్యాలి. స్నానం చేసేసి బయటికి రావాలి. అలాగే ఎప్పుడైనా నదులు పూడుకుపోతున్నప్పుడు ఆ నదుల్లో ఉన్న మట్టి మనం మూడు గుప్పిళ్ళు తీసి బయట పారేసి అప్పుడు వస్తే మరీ మంచిదని శాస్త్రం చెబుతున్నది. ఇవన్నీ కూడా వారుణ స్నాన నియమాలు. మొత్తం మీద జలములలో భక్తితో శ్రద్ధతో స్నానం చేయాలి. స్నానం ఆడావిడిగా చేయకూడదట, బాగా రుద్దుకోవాలంటే ఎక్కువసేపు నీళ్ళలో ఉండి స్నానం చేయాలట. కనీసం 10-12 నిమిషాలు స్నానం చేయాలన్నారండి నీళ్ళలో. బాత్రూంలో స్నానం వాడికి కుదరదు, కానీ నదుల్లో స్నానం చేసేవాడు 10-12 నిమిషాలు హాయిగా అందరూ ఉండి ఇలా తోముకుంటూ అవకాశం ఉంటే ఏదా ఇదేద్దానండి. నాతో పాటు మీరందరూ కలిసి కాశీ వచ్చారంటే జై పరమేశ్వర అని నేను గంగలో దూకుతాను, నా వెనకాల మీరు దూకుతురు, కానీ ఈత వస్తే లేకపోతే ఒడ్డుకు మీరు రారు నేను వస్తాను. కాబట్టి ఈత వచ్చేవాడు దూకండి సుమా. ఈ మధ్య నేను గంగలో దూకానన్న వెనకాతలే మా అర్చకర స్వామివారు దూకపోయాడు. దాంతో వాడు పక్కన వాడు వచ్చి నువ్వు దూకితే ఎగిరిపోతావరా బాబు, ఆయనకి ఈత వచ్చానంటే అంటే నీళ్ళలో దూకితే ఏదాలా అంటాడు పైగా. నీళ్ళలో దూకితే ఏదపోతే ఏమవుతాం? కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈత అని ఒకటి ఉంటుంది, అది వచ్చినప్పుడు మాత్రం తొందరపడి దూకచ్చు, కానీ ఈత రాకపోతే దూకితే ఆ తర్వాత మళ్ళీ వీడు ఏ మొసలికో అయిపోతాడు. మేత రాకపోతే ఈత ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనా అందులో హాయిగా ఇది కాసేపట్టు వీడి ఉంటే అప్పుడు శరీరమునకు ఆ జలశక్తి అందుతుంది, వాడు అత్యద్భుతమైనటువంటి ఆరోగ్యం పొందుతాడు. ఈ వారుణ స్నానం వల్ల భూదానం చేసిన ఫలితం వస్తుందట. నిత్యము గంగానది వంటి నదులలో స్నానం చేసిన వాడికి ఎంతో కొంత భూదానం చేసిన మహాఫలితం వస్తుంది. ఇంకా చిట్ట చివరిది యోగిక స్నానము. ఈ యోగిక స్నానాన్ని ఆత్మస్నానము, పరమాత్మ స్నానము, ధ్యాన స్నానము అని కూడా పిలుస్తారు. అంటే ఏమిటి? యోగాభ్యాసం చేస్తూ శ్రీహరి నామస్మరణం చేయడాన్ని యోగిక స్నానము అంటారు. దీంట్లో స్నానం అంటూ ఏముండదు, ప్రత్యేకంగా మానసికంగా స్నానం చేయటమే. అనగా యోగములో వరుసగా 8 మార్గాలు ఉన్నాయి. అష్ట అంగ అంటే 8 భాగాలు, 5 8 పార్ట్స్. ఎయిట్ పార్ట్స్ ఉన్నటువంటి దాన్ని అష్టాంగ మార్గం అన్నాం. సంస్కృతంలో అష్ట అంటే ఎనిమిది, అంగ అంటే భాగం. ఏమేమిటవి? ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, సమాధి, ధారణ, యమము, నియమము, ఆసనము. యమ నియమాసన ధారణ ప్రాణాయామ ప్రత్యాహార సమాధ్యష్టాంగ యోగము అంటారు. దాన్ని ఈ ఎనిమిది వాటిల్లో ఏదో ఒక దానిని మనం అవలంబిస్తూ లోపల లోపలే శ్రీహరిని స్మరించాలి. నారాయణ ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రం కానీ లేదా నారాయణాని కానీ వాసుదేవాని కానీ స్మరించడాన్ని యౌగిక స్థానం అంటారు. అష్టాంగంలో ఎనిమిది ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఈ మధ్యకాలంలో అరకొర చదువులు ఉన్నటువంటి వాడు, ఎవడో రాసిన పుస్తకాల మీద ఆధారపడేవాడు, ప్రాణాయామాన్ని మించింది లేదండి. అసలు ప్రాణాయామం అంటే ఏమిటి తెలుసా? ప్రత్యాహారం అంటే ఏమిటో తెలుసా? యమం అంటే ఏమిటి? నియమం అంటే ఏమిటి? గురువుల దగ్గర ముఖాముఖి నేర్చుకోవాలి, సుశిక్షితులైన గురువుల దగ్గర నేర్చుకోవాలి. అరకొర వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఇతో భ్రష్ట అతో భ్రష్ట, ఇక్కడ అక్కడ కూడా యం పరంలో నశించిపోతాడు. అంటే ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోక సుఖం ఉండదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే. ఈ యోగాభ్యాస తత్పరుడు సరైన ఆసనం వేసుకుని సరైన గురువు దగ్గర చక్కగా శిక్షణ పొంది చెయ్యకపోతే యోగం వల్ల రోగం వస్తుంది. సరిగ్గా యోగాభ్యాసం చేస్తే యోగోభవతి దుఃఖగా, ఆ యోగం దుఃఖాన్ని హరిస్తుంది, దుఃఖాన్ని తొలగిస్తుంది. సరిగ్గా చెయ్యకపోతే యోగోభవతి దుఃఖజ, దుఃఖ జన్మని ఇస్తుంది, దుఃఖాన్ని పెంచుతుంది. ఆహారం సరిగ్గా తీసుకుంటే ఆరోగ్యం ఇస్తుంది, ఆహారమే సరిగ్గా తీసుకోకపోతే నీ కొంప ముంచుతుంది. ఏదైనా అంతే, మద్యం మద్యం కింద తాగాలి, మధువు మధువు కింద స్వీకరించాలి, ఔషధం ఔషధంలా స్వీకరించాలి, అన్నం అన్నం కింద తినాలి. అన్నం సున్నం తినట్టు తింటే చస్తాడు వాడు. ఇప్పుడు మనిషికి ఒక 100 గ్రాములు అన్నంతో శరీరం పోషింపబడితే అటువంటి వాడు కేజీ అన్నం తింటే అవుతుంది కేజీ బియ్యం. లడ్డూ చాలా రుచిగా ఉందంటే ఒక లడ్డూ తింటే మంచిది, మహా అయితే 2 తినగలడు కొందరు. ఏదో కొంతమంది అదృష్టవశాత్తు భీమసేనుడు లాంటి వాడు ఆధునిక కాలంలో ఉండి వాడు 50 100 తింటాడు. కానీ బాగుంది కదా అని ఎక్కువ తింటే అప్పుడు లోపల తేలుపులు చివరికి ఎందుకు పనికిరాకుండా అయిపోతాడు. ఆహారమును ఎలా అయితే శరీరమునకు ఎంత పనికొస్తుందో అంతే స్వీకరిస్తామో, యోగాభ్యాసమును కూడా ఎలా చేయాలో ఎంత స్వీకరించాలో అలా స్వీకరించాలి. ఈ యోగాభ్యాసములో ఉన్న 8 భాగములను కొంచెము కొంచెము సద్గురువులైన మహానుభావులైన సుశిక్షితులైన వారి దగ్గర అభ్యసిస్తూ లోలో భగవద్ ధ్యానం చెయ్యాలి, హరిస్మరణ చెయ్యాలి, చేస్తే దానిని యోగిక స్నానం అన్నారు. శ్వాస మీద ధ్యాస చాలు, అసలు నీవు ఎవరిని తలుచుకోకు అని ఒక నాస్తికుడు చెప్పాడు ఈ మధ్యన. శ్వాస మీద ధ్యాస పెట్టేస్తే అదే నీకు యోగాభ్యాసం అయిపోతే అదే పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తే ఈ లోకంలో రోడంతో కూర్చొని కాసేపు ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు వీడు దేవుడి దగ్గరికి వెళ్ళాలా? చస్తున్నారు తప్ప, చచ్చి నరకానికి పోతున్నారు తప్ప, ఎవడు సరాసరి భగవంతుడి దగ్గర వెళ్ళడాలా? గరుడ పురాణంలో గరుత్మంతునికి చెప్పాడు శ్రీమన్నారాయణుడు, అప్పుడు కూడా శ్రీహరి మీద ధ్యాస ఉండాలి, శ్రీహరి నామస్మరణం చేయాలి. హరినామస్మరణ ఉన్నటువంటి వ్యక్తి ఈ యోగాభ్యాసం చేస్తే యౌగిక స్నానమై అతడు హరిని బతికొండగా దర్శనం చేసుకుంటాడు, శరీరం విడిచిపెట్టాక హరి దగ్గరికి వెళతాడు. అసలు పుస్తకం అంటే హరినామస్మరణ చేసేదే పుస్తకం కదా, అప్పుడు మస్తకం ఏమవ్వాలో ఆలోచించండి. మహాభయంకర పాపాటవులను దగ్ధం చేసే దావాగ్ని హరినామస్మరణం. అడవిలో ఒక అగ్ని పుడుతుంది, దానిని దావాగ్ని అంటారు. ఈ దావాగ్ని అడవి మొత్తం తగలబెడుతుంది. ఒక్కోసారి కొమ్మ కొమ్మ రాసుకుని కూడా నిప్పు పుడుతున్నట్టు అయి ఆ నిప్పు మొత్తం అడవిని గాలి చేస్తుంది. అడవిని దావాగ్ని తగలబెట్టినట్టుగా మన సంసారంలో దుఃఖాటవుల్ని, దుఃఖములని అడవులను హరినామస్మరణం అనే అగ్ని దగ్ధం చేస్తుంది. అందుకే హరినామస్మరణ నిరంతరం చేయాలి. హరి 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 అన్నవాడు హరి అనగానే హరిలో కలిసిపోతాడు. ఇది యోగిక స్నానం. వెరసి వరసగా మనకి బ్రాహ్మము, ఆగ్రేయము, వాయవ్యము, దివ్యము, వారుణము, యోగికము అని 6 రకాల స్నానాలు ఉన్నాయి. వీటిల్లో అన్నీ గొప్పవే, కానీ జలస్నానం తప్పక చేయాలి. కనుక వారుణ స్నానం చేసి తీరాలి. ఈ స్నానములు చేసిన తర్వాత మనం ఎటువంటి సదాచారములను ఆచరిస్తే వాటి వల్ల మనకి ఏహపరాలు వస్తాయో వాటిని మళ్ళీ రేపు యథాతథంగా సాయంత్రం 5 గంటలకు ముచ్చటించుకుందాం. రేపటి నుంచి సాధ్యమైనంతవరకు శ్రద్ధగా వినండి. వీటి లాభం ఏమిటంటే మీకు సంధ్యా విశేషాలు బాగా తెలుస్తాయి. సంధ్యావందనం, తర్పణాది విశేషాలు తెలుస్తాయి. మళ్ళీ కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.